साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः।
भारतीय आध्यात्मिकता ఒక విశిష్టమైనటువంటి రూపము సంతరించుకుంటుంది. దేవాలయాలు ఆధ్యాత్మిక విద్యా కేంద్రాలు మాత్రమే కాక ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలు కూడా మారాలి. మన ఉద్దేశం అది. దేవాలయాలు ఏదో మనం పూజ చేసుకుందాం ఇంటికి వెళ్ళిపోయామని కాకుండా అసలు అది ఒక శక్తి కేంద్రంగా మారాలి. శక్తి కేంద్రంగా మారాలి అంటే ఆ శక్తి ఎంత ఉందో నీకు తెలియాలి. ఇప్పుడు చిన్న టార్చిలో వేసే బ్యాటరీ ఉంది, దాంట్లో ఎంత శక్తి ఉంటుంది అంటే 1.5 వోల్ట్స్ ఉంటుంది. టీవీ అది రన్ చేయాలి అంటే 12 వోల్ట్ బ్యాటరీ చాలు. ఇంట్లో ఉన్నటువంటి కరెంట్ రన్ అవ్వాలి అంటే 220 వోల్ట్స్ బ్యాటరీ కావాలి. బ్యాటరీ అనేది శక్తి కేంద్రం అనుకోండి, పాయింట్ అర్థమైంది కదా. మనకి గవర్నమెంట్ నుంచి వచ్చేది 440 వోల్ట్స్లో వస్తుంది, కానీ దానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? 880 వోల్ట్స్. అలా మీరు చూసి ఉంటారు 125,000 వోల్ట్స్ శక్తి ఉన్నటువంటి కేంద్రాలు ఉన్నాయి, జాగ్రత్త దానికి దగ్గరికి వెళ్ళకండి. ఈ శక్తి కేంద్రాల స్థాపనలో గురుస్థానం చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. చేత మీ ఇంట్లో గురుస్థానం ఏంటి అంటే మీకు కావలసినటువంటి శక్తిని ఇస్తూ ఉంటుంది. ఇది క్లియర్గా ఉంది కదా. ఇంట్లో ఉన్నటువంటి బ్యాటరీని కదపచ్చా కదపకూడదా? నాకు డౌట్ వచ్చింది. ఇంట్లో ఉన్నటువంటి శక్తి కేంద్రం ఉంది కదా బ్యాటరీ. ఇప్పుడు ఇది ఉంది, ఫ్యాన్ అక్కడ ఉంది, ఏం చేశాడు? కదపచ్చా కదపకూడదా? అందరూ చెప్పండి. అమ్మయ్యా, చేత మొబైల్ గురుస్థానం ఉండవచ్చా ఉండకూడదా కదా? రేపు ఇంకొకడు ఈ గురుస్థానాన్ని ఇంకో రకంగా మార్చవచ్చు కదా. మార్చవచ్చా మార్చకూడదా? కండిషన్ ఏంటి అంటే అది శక్తినిస్తూ ఉండాలి. చిన్న బ్యాటరీ కావచ్చు. ఇప్పుడు మొన్న డిజిటల్ కెమెరాలో ఒంగోలులో ఒక ఆయన వచ్చారు, కొత్తగా కొన్నారు డిజిటల్ కెమెరా. ఆయన చెప్పేంతవరకు నాకు తెలియదు. నేను ఇన్ని డిజిటల్ కెమెరాలు చదివి చూసి టకటక ఫోటో తీసి చేసుకుంటూ ఉంటా కదా. అయినా మామూలుగా 3 వోల్ట్స్ ఎంతో కావాలి అన్నారు. అంతేత ఆయన ఏమంటే 3 వోల్ట్ బ్యాటరీ అంటే 1.5 వోల్ట్స్ బ్యాటరీ కొనేసి దాంట్లో పెట్టేసి తీసుకొచ్చారు. కొత్తగా బ్యాటరీ వేయాలి, మాస్టర్కి మంచిగా రావాలి బొమ్మని. అది పనిచేయటం మానేసింది. ఎందుకు పనిచేయటం లేదో నాకు తెలియదు. అప్పుడు తనుండి మా కంప్యూటర్ ఎక్స్పర్ట్ చందన ఇక్కడ ఆ బోల్ట్ ఆ 1.5 వోల్ట్ బ్యాటరీ పనికిరాదండి అండి. సరే రైట్, నాకు తెలీదు, ఆయనకి తెలీదు, తెలిసిన వాళ్ళు చెప్పారు. అంటే నేను అడగలేదు. నేను బ్యాటరీ తయారు చేసిన వాడిని అడుగుతాను, లేకపోతే అసలు ఈ విద్యను కనిపెట్టిన వాడిని అడుగుతాను అని నేనేమనలే. నేనేమన్నంటే నీకు తెలుసు కదా. రైట్, తెలుసు అని ఎలా నిరూపించింది? తన దగ్గర ఉన్నటువంటి బ్యాటరీ డిజిటల్ కెమెరాలోని ఆ బ్యాటరీ తీసి ఈ బ్యాటరీ బదులు ఆ బ్యాటరీ పెట్టింది, హాయిగా పనిచేసింది. మళ్ళీ ఆయన వెళ్ళిపోతూ ఉంటే ఆయన ఆపి తన బ్యాటరీ తీసుకుని ఆయన బ్యాటరీ ఆయనకి ఇచ్చి మీరు ఈ బ్యాటరీ మార్చుకోవాలని చెప్పింది. క్లియర్? గురుస్థానం అంటే అర్థమైంది కదా. అంచేత గురుస్థానంలో మెయిన్ ఉన్నటువంటిది ఏంటి అంటే పృథ్వీ ప్లస్ అగ్ని తత్వాలు ఉండాలి. పృథ్వీ తత్వం ఏంటి అక్కడ? ఇటుకలు. సరే, అగ్ని కనిపిస్తుంది కదా. ఇంకా హయ్యెస్ట్ పాసిబుల్ వోల్టేజ్ మనం భరించగలిగేది ఏంటి అంటే 5 ప్రమిదలు. ఇచ్చంటే మనకున్నవి పంచప్రాణాలు కదా. కుండల్ని సాధన చేసి ఇంకా పైకి వెళ్తాం అన్నవాళ్ళు 7 ప్రమిదలు కూడా పెట్టుకోవచ్చు. కాదు మాస్టర్, మేము 7 ప్రమిదలు పెట్టుకుంటాం, మీకేం ప్రమాదం అవ్వదు, కానీ ఆ 2 వోల్టేజ్లు మీకు పనిచేయండి. ఇచ్చంటే మీకు దగ్గర ఆ పాయింట్స్ లేవు. క్లియర్? కానీ 1000 దీపాలు పెట్టుకుని దాని చుట్టూ జ్యోతిర్లింగార్చనలు చేస్తాం, 1126 కదా, చేయవచ్చు. కానీ అక్కడ మోడరేటర్ ఒక ఆయన ఉన్నాడు. ఎవడా మోడరేటరు? శివయ్య ఉన్నాడు. దేని ద్వారా కంట్రోల్ అవుతుంది? మంత్రాల ద్వారా కంట్రోల్ అవుతుంది. అంతేంది కదా, మనకి మన శక్తిని కంట్రోల్ చేసేది ఏంటంటే మంత్రాల ద్వారా. మంత్రాలు ఇస్తే చాలు, వాడికి సిద్ధులు ఉండక్కర్లే, కంట్రోల్ అయిపోతుంది కదా. అంతే ఈయన మేధస్సులో ఈ క్షణం నుంచి ఆ విద్యలో ఈయన నాకు గురువు. ఏ విద్యలో? దీని చుట్టూ ప్రయత్నం చేస్తున్నప్పుడు మంత్రజపం చేసుకుంటే ఆటోమేటిక్గా మీ వోల్టేజ్ పెరుగుతుంది అన్నది నాకు తట్టలే. ఆయనకి అది తట్టి చెప్పలేదు అని పాపం ఆనెస్ట్గా ఒప్పుకున్నాడు. కానీ మంచి హృదయం ఉన్నప్పుడు, అందరికీ మేలు చెయ్యాలి అనేటటువంటి కోరిక ఉన్నప్పుడు మంచి జరుగుతుంది. ఇచ్చట ఖచ్చితంగా అగ్ని ఇటుకలు కలిపినటువంటి బ్యాటరీ. గురుస్థానం అంటే జ్యోతినిచ్చేటట్టు, గురువు అంటే చీకట్లు పోగొట్టేటట్టు, చీకటి అంటే సమస్యలు పోగొట్టేటటువంటిది అని అర్థం. ఇక్కడ గురుస్థానం అంటే వెలుతురిచ్చేదని కాదు, మీ సమస్య ఉన్నది, మీ సమస్య పోవటానికి కావలసిన జ్యోతి ఇచ్చేది గురుస్థానం. అంటే లైట్ అని కాదు అక్కడ అర్థం. లైట్ అంటే అర్థమైంది కదా, ట్యూబ్లైట్ వెలిగిందంటూ ఉంటాం, ఎవరికైనా కాస్త లేట్గా అర్థం అవుతుంది. ట్యూబ్లైట్ వెలిగింది అంటే అర్థం వెలుతురు వచ్చింది అని కాదు, అక్కడ అర్థం అవటానికి లేట్ అయింది అని అర్థం. అర్థమైందా? అంటే అక్కడ ట్యూబ్ జ్యోతి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే మీ సమస్యలకు సహజమైనటువంటి పరిష్కార మార్గం లభిస్తుంది. అది మీకు తెలియకపోవచ్చు పరిష్కార మార్గం ఎలా లభిస్తుందో. అర్థమైంది కదా, గురుస్థానం కదపచ్చు. గురుస్థానాల్లో 5 దీపాల కంటే ఎక్కువ దీపాలు వెలిగించుకోవచ్చు మీరు. కానీ ఈ గురుస్థానంలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఎక్కడ అంటే సజీవమైనటువంటి గురుకేంద్రంగా ఇది ఎందుకు మారుతుంది అంటే భాగవతానికి సంబంధించినటువంటి 12 ఇటికలు అక్కడ పెట్టబడ్డాయి. సిద్ధి సాయి ఒక ఇటుకను ఉపయోగించుకుని తన చమత్కారాలన్నీ చేశాడు. చమత్కారాలు అనేటటువంటిది నేను మ్యాజిక్ల గురించి మాట్లాడతానే, విభూతి తీతాలు, విగ్రహాలు తీతాలు. ఇది వాళ్ళ విద్యని నేను క్రిటిసైజ్ చేయటం లేదు, కానీ నా దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకి ఒక విశిష్టమైనటువంటి అవగాహన ఉండాలి అని చెప్తున్నాను. రోడ్ సైడ్లో ఇక్కడ మరి ఈ మధ్య నాకు కనిపించటం లేదు, కాశీలు ఏం చేసేవాడంటే ముక్కులోంచి చెవులోంచి రూపాయి నాణాలు తీసేవారు. మరి ఇక్కడ విద్య నేను ఎక్కడ చూడలేదు మరి అని. రూపాయి నాణాలు తీశాక ఆ జోలే పట్టుకుని, బాబు 10 రూపాయలు పావులాయో 1000 అనేవారు. అర్థమైందా? ఈ సిద్ధులన్నీ నిజంగా అవి సిద్ధులే అవుతే అవి ప్రదర్శింపబడవు. అది ఎప్పుడు గుర్తుంచుకోండి. ఇంగ్లాండ్లో వివేకానంద స్వామిని అవమానపరచడానికి రకరకాలైనటువంటి ప్రశ్నలు వేస్తూ దానికి ఆయన కంగు తినే జవాబులు ఇచ్చాడు. ఇంకొక ప్రశ్న వేశారు వివేకానందని, మీ ఇండియాలో చాలా మంది నకిలీ సాధువులు ఉన్నారట కదా, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? వివేకానంద కూడా అంటే ఏం చెప్పాడో తెలుసు జవాబు ఆయన, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్ అన్నాడు. నేను చాలా గర్విస్తున్నాను నకిలీ సాధువులు ఉన్నారు అని. అదేంటి అన్నాడు, నకిలీ వజ్రము ఉంది అంటే అర్థం ఏంటి? అసలైన వజ్రం ఉన్నట్టే కదా బాబు అని చేత నువ్వే నకిలీ సాధువులు అని చెప్తూ ఉంటే నువ్వు డైరెక్ట్ గా ఒరిజినల్ సాధువులు ఉన్నారని ఒప్పుకున్నావు కదా. కొంచెం ఆధ్యాత్మిక శక్తి యొక్క ధోరణి మనం మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం అనేది గుర్తుంచుకోండి. ఈ ధోరణి ఎటు మారుతుంది అంటే మీ ప్రవాహ దిశ ఎటువైపు ఉంటే అటు మీ ధోరణి వెళ్తుంది. నీటిని ప్రవాహాన్ని పోలుస్తాం మనం, కలుష్యం అందుకు పెడతాం. అంటే కలుష్యం దేనికి ప్రతీక? నీ సహజ ధోరణికి ప్రతీక. మామూలుగా నీ అలవాటు ఏంటి అని, నీరు పల్లం వైపు వెళ్తుంది అంటే అర్థం నీరు ఎప్పుడు వెళ్ళినా ఆ దిశకే వెళ్తుంది, పల్లం ఏంటుందో అదే దిశకు వెళ్తుంది. అలాగే మీది ఏ దిశ అని, ఆ దిశ మార్చటానికి ఏ దిశ వైపు వెళ్ళాలి నీరు? ఆఖరికి మురికి నీరు కూడా సూర్యకిరణాలు పడ్డాక పైకి లేస్తే మట్టి కింద ఉండిపోతుంది. మురికి నీరు ఆవిరైపోయిన నీరు అగ్నికి ఎదురుకుండా కలుష్యం దిగుతాము. అంటే మన ఆలోచన విధానం కానీ మన కోరికలు కానీ సహజంగానే పొలం వైపు వెళ్తాయి. అది చాలా సహజం. అది లెక్కల పేపర్ ఇచ్చాక మీరు జవాబు చేయాలి, రాయాలి అంటే మీకు తెలిసిన ప్రశ్నలకి జవాబు రాస్తారు, తెలియని ప్రశ్నలకి జవాబు రాయలేరు కదా. కానీ విద్య నేర్చుకోవటంలో అంతరార్థం ఏంటి? తెలియని ప్రశ్నకి మీరు జవాబు ఇవ్వగలగాలి. విద్య ఉద్దేశం అదేనా? అవునా కాదా? అంచేత ప్రశ్న పత్రంలో వాడు రాస్తాడు మీకు తెలియని ప్రశ్నకి, తెలిసిన ప్రశ్నలకి జవాబు ఇవ్వండి అని. చూసారు ఎప్పుడైనా క్వశ్చన్ పేపర్లో ఏం రాసి ఉంటుంది అంటే మీకు తెలిసిన ప్రశ్నలకి జవాబు ఇవ్వండి. తెలిసిన ప్రశ్నలకి జవాబిస్తే అది విద్య ఎలా అవుతుంది? దేనికి జవాబు ఇవ్వగలగాలి? అది ఆధ్యాత్మిక విద్యలో నేర్పబడుతుంది. ఆధ్యాత్మిక విద్యలో మీకు తెలిసిన ప్రశ్నలకి జవాబు ఇవ్వటం గొప్ప కాదు అని చెప్తారు. అది రాబోయేటువంటి రోజులలో మీరు దాన్ని నేర్చుకుంటారు. అది ఎలా సంభవం అవుతుంది? మీకు తెలిసిన ప్రశ్నలకి వేపు వెళ్ళేటటువంటి ధోరణి అంటే నీరు. నీరు అంటే అర్థమైంది కదా, నీరు అంటే ధోరణి. అందరికీ అర్థమవుతుందా? ఇందుకు ఇది 5-6 సార్లు అడుగుతున్నాను అంటే అప్పుడు కానీ దీన్ని ఇంకా సవ్యంగా మీరు ఉపయోగించుకోలేదు. మురికి నీరు మీద కాంతి పడ్డా, గంగా నదిలో నీటి మీద కాంతి పడ్డా, అతి స్వచ్ఛమైనటువంటి నీరు మీద కాంతి పడ్డా, వచ్చిన ఆవిరి ప్యూరెస్ట్ ఆవిరి, అలాగే గురుస్థానానికి ఎదురకుండా పెట్టినటువంటి దాని దగ్గర మీ ధోరణి పూర్తిగా ఎటు మారుతుంది అంటే దివ్యత్వం వైపు మారుతుంది. ఈ గురుస్థానము, ఈ కలశం యొక్క అవగాహన మీకు వచ్చింది కదా. సరే, ఇక్కడ అందరూ ప్లేట్లో నీళ్లున్నాయా? ఉన్నాయి కదా, చాలు చాలమ్మా. ఇక్కడ మళ్ళీ ప్లస్ పాయింట్ ఎక్కడ వచ్చింది అంటే శివుడు యొక్క లింగాలు ప్లస్ పాయింట్. అక్కడ 5 జ్యోతులు ఉంటే పోటీ అన్నమాట. ఇక్కడ ఇక్కడ ఒకటి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మరి ఏ పరమ గురువుల యొక్క అనుగ్రహ ఆశీర్వాదాలు ఇతని మీద ప్రసరిస్తున్నాయో నాకు తెలియదు, కానీ భయపడితే ఇంట్లో దమ్ముంటే అతనికంటే ఎక్కువ నాలెడ్జ్ నేను సంపాదించుకోవాలి. భయపడే అతన్ని నేనేం చేయగలను మార్గంలో? ఏంటి ఇక్కడ ప్లస్ పాయింట్ ఎక్స్ట్రా ఏంటి అంటే, ఆధ్యాత్మిక విద్యలోనే కాదు ప్రతి విద్యలోనూ కూడా సింబాలిజం చాలా ఇంపార్టెంట్. సింబాలిజం అంటే మీకు అర్థమవుతుందా? తెలుగులో ఏమంటాం? ప్రతీక. ఇక్కడ శివుడికి కాదు ఆ లింగంలో ఉన్నది, శివుడి యొక్క ప్రతీక ఉన్నది. మీకు అది శివలింగం. శివుడి మీద నమ్మకం లేనటువంటి వాడికి రాయి. ఇంతకీ అది రాయా శివలింగమా? దేని మీద ఆధారపడింది? నీ యొక్క మానసిక స్థితి మీద ఆధారపడి ఉన్నది. ఎప్పుడు గుర్తుంచుకోండి, ఈ ప్రతీకలు మీకు అర్థమవుతే ఆ రిజల్ట్స్ వస్తాయి. మీకు ప్రతీక అర్థం అవ్వాలి. ఇక్కడ ఈ నీరు ఆవిరయ్యి జ్యోతి ద్వారా పవిత్రమైనటువంటి బీజాలుగా మారుతుంది. నీరేం చేస్తుంది? బీజాలని అంకురింపజేస్తుంది. అంకురించినటువంటి చెట్లే ఉన్నాయనుకోండి, అక్కడ ఇంకా అంకురార్పణ ఏమవుతుంది? తొందరగా అవుతుంది. అంతేత మారేడు చెట్లు పెట్టవచ్చా పెట్టకూడదా? తీసేద్దామా? ఓకే, అసలు పెట్టకపోతే మంచిదా మార్చుతారు? పెడితే మంచిదా? అంటే మీరు జవాబు ఇవ్వండి. ఇంకా మారేడు చెట్లు ఇక్కడ పెడితే మంచిదా, పెట్టకపోతే మంచిదా, లేకపోతే రెండు ఒకటే మార్చుతారు అంటారా? ఏం చెప్తాను నేను, ఇది ఒక ప్రతీక మారేడు చెట్టు. దేని ప్రతీక? మహాలక్ష్మికి కదా. ప్రతీక ఉండటం మంచిదా, ఉండకుండా ఉండటం మంచిదా? భగవద్గీతలో శ్రీకృష్ణుడే చాలా స్పష్టంగా చెప్పాడు, సగుణారాధన చాలా మంచిది, నిర్గుణారాధన మేము మనసులోనే చేసుకుంటామని వచ్చినే వ్యాసాలు తప్ప చాలా చాలా గొప్పవాళ్ళు అది చేయలేరు. శ్రీకృష్ణుడి ఒపీనియన్ అది. మరి మీరు చేస్తామంటే నాకే అభ్యంతరం. చాలా చాలా మహానుభావులే ప్రతీకంగా మేము పెట్టుకుంటామండి, ఇదంతా మేము ఎక్కడ చేస్తామండి అంటే మీ ఇష్టం. కానీ శ్రీకృష్ణుడి మీద మాకు చాలా నమ్మకం ఉంది. ఆయన మహామహా ఋషులే చేయలేండి అని చెప్పినది మనం చేయగలమని నేను అనుకోను. అంచేత ఖచ్చితంగా ప్రతీకలు ఉండాలి. చేత మారేడు మహాలక్ష్మికి ప్రతీక అవుతే తులసి ఎవరికి ప్రతీక? మహావిష్ణువుకి ప్రతీక. చేత మారేడుతో పాటు తులసి పెట్టుకోవాలా, లేకపోతే తులసి వదిలేసి మారేడు పెడదామా, లేకపోతే మారేడు కాకపోతే తులసి పెడదామా, లేకపోతే ఆయన అంటాడు చూసావా ఎందులో వచ్చాల బుద్ధిలో లాగా ఏం చేద్దాం? రెండు పెట్టుకుంటే ఎక్కువ లాభం, రైట్? ఇంకా డౌట్స్ అన్ని తీసి ప్రదర్శన. ప్రదక్షిణ అనేటటువంటిది కూడా ఒక ప్రతీక. ఆధ్యాత్మిక జగత్తులో శ్రీకృష్ణుడి కంటే 1000 సంవత్సరాల ముందు ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి సంస్థ ఉంది. దాన్ని ఫ్రీ మేసనరీ అంటారు. మేసన్ అంటే తెలుసు కదా, మేసన్ నుంచి లేదా ఇప్పుడే అవసరం లేదు, మీరు ఉంచితే ఓకే. ఇంకా ఈయన బాస్ కనుక ఈయన వదిలేస్తున్నాను. ఈయన ఇంట్యూషన్ ఇది మచ్ బెటర్ దెన్ మైండ్. కొంచెం నాతో ఈ మాటలన్నీ నేర్చుకున్నాక నా పరిస్థితి ఏమవుతుందో ఖచ్చితంగా నేను ఇంకా కొత్త ఏదో కనిపెడతాడే అది పోటీకి. ఇంత నేను చెప్పినటువంటి ఈ గురుస్థానానికి కలశానికి పేర్లు మా గురువుగారే పెట్టారు వాటికి, శ్రీరామ్ శర్మ ఆచార్య గురుదేవుడు. అదేమో ప్రఖర ప్రజ్ఞ, ఇదేమో ప్రజల శ్రద్ధ. ప్రజ్ఞ అంటే నేర్చుకోవటం, శ్రద్ధ అంటే తెలిసింది అని. శ్రద్ధ దేని మీద ఉంటుంది? తెలిసిన దాని మీద ఉంటుంది. ప్రజ్ఞ ఎప్పుడు వస్తుంది? చదువుకుంటే వస్తుంది. అంటే ఇది ఆల్రెడీ తెలిసినది, అది నేర్చుకోవాల్సింది. నేర్చుకోవాల్సిన బిందువు నుంచి నేర్చిన 2 బిందువులకి వెళ్ళేటటువంటి ప్రక్రియ ప్రదక్షిణ. నేర్చుకోవలసినది ఒక బిందువు, నేర్చుకున్నాక 2 బిందువులు. ఏంటది? ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్నాడు, నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇంజనీరింగ్ విద్య నేర్చుకుంటాడు కదా. ఈ ఇంజనీరింగ్ విద్య నేర్చుకున్నటువంటి కుర్రవాడు, లేకపోతే మెడిసిన్ చెప్తే ఇంకా ఈజీగా ఉంటుందేమో ఉదాహరణ, డాక్టర్ అవ్వాలనుకుంటున్నాడు, మా కార్డియాలజిస్ట్ లాగనమాట. మా కార్డియాలజిస్ట్ అన్నా నేను ఇప్పుడిప్పుడే ఆ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకోవటంలే. ఎప్పుడు తీసుకుంటాను నేను? అయినా ఇప్పుడు తేడా అర్థమైందా? ఆ కార్డియాలజిస్ట్ విద్య నేర్చుకుంటున్నాడు ఒక బిందువు. విద్య నేర్చుకున్న దాన్ని ఏం చేస్తాడు? క్రియలో పెట్టాడు. అర్థమైంది కదా? అంచేత అది ఒక బిందువు విద్య, ఇది విద్య ప్లస్ ఆచరణ. అర్థమైంది కదా? అంటే ఈ బిందువు, ఇది రెండు బిందువులు, రెండు కలిపి ఏమే త్రిభుజం అవుతాయి. అంచేత డాక్టర్ అవ్వాలనేటువంటి ఇచ్ఛాశక్తి డాక్టర్ అనే జ్ఞానశక్తిగా మారినప్పుడు మందులు ఇవ్వగలిగేటటువంటి క్రియాశక్తిగా మారుతుంది. ఇది క్లియర్? మీ కోరికలన్నీ తీరటానికి ఆధారం ఇదే. అంటే మొట్టమొదట మీకు ఒక సంకల్పం ఉండాలి, నేను ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, సైంటిస్ట్ అవ్వాలి, కెమిస్ట్ అవ్వాలి, లాయర్ అవ్వాలి, ఏదో మీరు ఏమనుకుంటే అది. కానీ అది సంకల్పం మాత్రమే. ఎప్పుడైతే ఆ సంకల్పం మీరు తీసుకున్నారో ఖచ్చితంగా ప్రకృతిలో దానికి కావలసినటువంటి జ్ఞానశక్తి అక్కడ ఏకత్రితం అవుతుంది. అది ఆ రహస్యాన్ని గుర్తుంచుకోండి. ఇన్ఫ్యూషన్ అంటాం అందుకే దాన్ని. ఇన్ఫ్యూషన్ అంటే ఏంటి? బయట లేదు ఆ జ్ఞానం, లోపల ఉంది. సైంటిస్టులు ఎవ్వడు కూడా బయట ఉన్నటువంటి జ్ఞానం ఉపయోగించుకుంటే వాడు సైంటిస్ట్ కాదు. ఇంకా డాల్టన్, మొదట డాల్టన్స్ థియరీ లేదు, డాల్టన్ తర్వాత డాల్టన్స్ థియరీ వచ్చింది. అంటే ఈ డాల్టన్ అనేటటువంటి వ్యక్తికి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతిలోంచి వచ్చింది. అంతవరకు ఆ జ్ఞానం లేదు. భావం అర్థమవుతుందా? కానీ సైంటిస్టులు ఉపయోగించుకుంటున్నటువంటి ఈ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవటం లేదు. మీకు అదే జరుగుతుంది. భావం అర్థమైందా? మీరు ఏం కావాలనుకుంటే అది జరుగుతుంది. కానీ ఏమవ్వాలి? ఆ ఇచ్ఛాశక్తి కరెక్ట్గా ఉండాలి. ఆ ఇచ్ఛాశక్తి మహాశివరాత్రి నాడు 12 గంటలకి ప్రకృతిలో అందరికీ లభిస్తుంది. అది గుర్తుంచుకోండి. ఎందుకు? దానికి మీకు లభించటానికి కారణం ఖచ్చితంగా నేను కాదు. ఎవరు? ఈయన రోజు వచ్చి అక్కడ నేను హాయిగా కూర్చుని ఉంటే వినకుండా, మాస్టర్ నేను ఇలా విన్నాను. అంటే ఏం చేయాలి? మీరు ఎవరైనా ఇలా ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నకి నా దగ్గర జవాబు యాక్చువల్ గా లేదు. నువ్వు అడిగిన క్షణంలో నాకు ఆ జవాబుకి తెలియదు. నేనేమన్నా చలో అన్నా, చలో అన్నాక ఇక్కడ కూర్చున్నా, ఓం అన్నాక వచ్చిన జవాబు మీరందరితో పాటు నేను కూడా విన్నాను. భావం అర్థమవుతుందా? అంటే ఏం జరిగింది అక్కడ? ఒక సంకల్పం. ఆ సంకల్పం యొక్క బీజే ఇతను. అది ఎవరైనా కావచ్చు. ఇతను ఎవరి ప్రశ్న అడిగినా, ఎవరి సమస్యలు అడిగినా గురువు దగ్గర ఎందుకు ఆ సమస్యలు తీరిపోతాయి అంటే ఈ జ్ఞానశక్తి ప్రవాహము ఆటోమేటిక్గా ఆ సమస్యతో పాటు మీకు రావాలి జవాబు. ఎప్పుడైనా సమస్యతో పాటు జవాబు ఉంటుంది. అది బొమ్మ బొరుసు లాంటిది అని గుర్తుంచుకోండి. ప్రకృతిలో సమస్య లాగా ఉండదు. సమస్య ప్లస్ దానికి జవాబు ఎప్పుడు కలిసి ఉంటాయి, ఎప్పుడు కలిసి ఉంటాయి. కేవలం మనం నేర్చుకోండి ఏంటి అంటే ఆ సమస్య అనేటటువంటి శక్తి, ఒక ఇచ్ఛ మీకు కలగజేస్తుంది. ఈ సమస్యని నేను ఏమంటారు నివారించుకోవాలి, ఈ సమస్య నాకు ఉండకూడదు. ఆర్థికమైనటువంటి సమస్య కావచ్చు, ఏ సమస్య అయినా మనము బాధపడుతున్నాం తప్ప సమస్య నివారణకి ప్రయత్నం చేయటం లేదు. మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గురువు దగ్గరికి వచ్చేసరికల్లా మీ సమస్య గురించి మాట్లాడు. దేని గురించి మాట్లాడతాడు? నివారణ గురించి మాట్లాడు. మీరు గురువు లాగానే సమస్య వచ్చింది, ఓకే, సమస్య గురించి నేను పట్టించుకోను, దీని నివారణ ఉపాయం ఏమిటి అని ఆలోచిస్తే మీకు దొరుకుతుంది. గ్యారంటీగా దొరుకుతుంది. ఇవాళ కాకపోతే రేపైనా దొరుకుతుంది. ఏ సమస్యకైనా సైంటిస్టులు ఇదే చేసేది. క్యాన్సర్కి మందు కనిపెడతాం అంటారు. తెలుసా వాళ్ళకి క్యాన్సర్కి మందు ఏంటో? తెలియదు కదా. ఏ సైంటిస్ట్కి ఈనాడు ప్రపంచంలో క్యాన్సర్కి మందు ఏంటో తెలియదు. ప్రపంచంలో ఈనాడు క్యాన్సర్ రీసెర్చ్ చేసేటటువంటి సైంటిస్టులు ఖర్చు పెట్టేటటువంటి డబ్బు ఎంతో మీరు ఊహించగలరా? కరెక్ట్గా చెప్పలేకపోవచ్చు. నా ప్రశ్న జాగ్రత్తగా అర్థం. మీకు సమస్య ఇస్తున్నాను నేను. మీకు ఆ జ్ఞానం ఉందో లేదో చూసుకోండి. ఈ సమస్య నేను అడుగుతానని మీకు తెలియదు కదా. ఇంకా మీరు నోట్బుక్లో అవస్థ తీసి ప్రిపేరే రాలేదు. ఈ సమస్య నేను మీకు ఇస్తున్నా. ఏం చేయాలి సమస్య అంటే, ప్రపంచంలో క్యాన్సర్ నివారణకి చాలామంది డాక్టర్లు సైంటిస్టులు ఇద్దరు ప్రయత్నిస్తున్నారు. ఒకళ్ళిద్దరు కాదు, వందలాది మంది కదా. వీళ్లలో ఎవరికి క్యాన్సర్కి మందు తెలియదు, ఇది మీకు తెలుసు కదా. క్యాన్సర్కి మందు ఏంటో వీళ్ళెవరికి తెలియదు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, సమస్య, వీళ్ళు ప్రపంచంలో రోజుకి 1 రూపాయి మాత్రమే ఖర్చు పెడుతున్నారా, 2 రూపాయలు ఖర్చు పెడుతున్నారా? అంటే ఇది ఏబీసీ లాగనమాట, అన్నీ కాదు. ఏదో మీకు కరెక్ట్ అనిపించిన జవాబుకి టిక్ పెట్టండి. ప్రపంచంలో క్యాన్సర్ రీసెర్చ్కి రోజుకి 100 రూపాయలు ఖర్చు అవుతున్నాయి, 500 కోట్లు ఖర్చు అవుతున్నాయి, 1000 కోట్లు ఖర్చు అవుతున్నాయి, ఏది కరెక్ట్? 1000 కోట్ల కంటే ఎక్కువ కదా. ప్రశ్న చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ప్రదక్షిణ మీకు ఎలా ఉపయోగపడుతుందో అర్థమవుతుంది. ఎందుకు చెప్పేది, కోట్లాది కోట్ల రూపాయలు దాని గురించి ఏమీ తెలియని వాళ్ళు ఖర్చు పెడుతున్నారు, అవునా? నేను ఇప్పుడు వెళ్ళాను అనుకోండి, నేనంటే కుదరదు, అస్సలు చదువు లేనటువంటి వాడు ఇప్పుడు వెళ్ళాడు ఒక గవర్నమెంట్ ఈ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది అనుకుందాం. ఎవరికి ఇస్తుందా డబ్బు? ఏమీ చదువు రానటువంటి వాడికి ఇస్తుందా? ఇంజనీరింగ్ చదివిన వాడికి ఇస్తుందా? ఎకానమిక్స్ చదివిన వాడికి ఇస్తుందా? ఎవరికి ఇస్తుంది? మెడిసిన్ చదివిన వాడికి ఇస్తుంది, అంతే కదా. ఎకానమిక్స్లో వాడు నోబెల్ ప్రైజ్ గెలిస్తే గెలిచి ఉండగాక. నేను ఎకానమిక్స్లో నోబెల్ ప్రైజ్ గెలిచాను, నాకు ఇచ్చేయండి, నేను క్యాన్సర్కి మందు కనిపెడతాను. వాళ్ళకి రాదు కదా, నాకు రాదు అంటే వాడికి ఈ ఎకానమిక్స్ చదివిన వాళ్ళకి ఏంటి తేడా? వాడికి ఆ పంధాలో ఆలోచించే విధానం ఉన్నది. పాయింట్ అర్థమైందా? అది నీళ్లు. ఇందాక నేను చెప్పాను కదా, నీళ్లలో ఆలోచన విధానం, వాళ్ళకి మందు తెలీదు కానీ ఆలోచించే విధానం తెలుసు. ఇప్పుడు ఆ ఆలోచించే విధానం తెలిసినటువంటి వాడు ఈ క్యాన్సర్కి మందు కనిపెట్టడానికి రోజు ఆ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఇంటికి వస్తూ ఉంటాడా? లేకపోతే 1వ తారీఖు జీతం తీసుకోవటానికి వెళ్ళి మళ్ళా వచ్చేసి నేను మందు కనిపెడుతున్నాను అంటాడా? రోజు ఏం చేయాలి వాడు? ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ ఏం చేయాలి? రీసెర్చ్ పని చేయాలి, కూర్చోకూడదు. అక్కడ కూడా ఇంకొక ఎక్స్ట్రా మార్కులు ఏంటంటే, జపం ఏంటి అంటే క్యాన్సర్కి మందు కావాలి, క్యాన్సర్కి మందు కావాలి, క్యాన్సర్కి మందు కావాలి అని అనుకుంటారు. అక్కడ రోజు వాడు అనుకుని ఊరుకోడు ఏం చేస్తాడు? ప్రయోగాలు చేస్తాడు కదా. మహాలక్ష్మి సాధన, మహాలక్ష్మి కావాలి అనేగా మీరు మంత్రం చెప్పే ఉద్దేశం ఏంటి? వీడు క్యాన్సర్కి మందు కావాలి, క్యాన్సర్కి మందు కావాలి, క్యాన్సర్కి మందు కావాలి అంటుంటే క్యాన్సర్కి మందు వస్తుంది కదా. ఎప్పుడు వస్తుంది వాడికి మందు? ఇంట్లో కూర్చుంటే రాదు. వాడు ఒక పద్ధతిగా వాడికి తెలిసి ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని ఆ దిశలో ఉపయోగించుకోవాలి. ఆలోచన విధానం ఏంటి? క్యాన్సర్కి మందు కావాలి అనేటటువంటి ఆలోచన నుంచి వచ్చినటువంటి మోటివేషన్ రకరకాలుగా వస్తుంది. ఇది కలిపి చూద్దామా, అది కలిపి చూద్దామా, ఇది కలిపి చూద్దామా. మనం ఏదైనా కలిపితే అర్థం ఉండదు, వాడు కలిపిన దానికి ఒక అర్థం ఉంటుంది. అంటే అక్కడ ఏం కలుస్తుంది? జ్ఞానము, ఆచరణ కలుస్తుంది కదా. అంటే జ్ఞానము ఉండాలి, పరిపూర్ణంగా ఆచరణ ఉండాలి. అంటే ప్రదక్షిణ ఏ ఆకారంలో ఉండాలి? ఎయిట్ ఆకారం. అదే, అంటే 8 ఆకారంలో మీరు ఎప్పుడు ప్రదక్షిణ చేయాలి? సమస్య ఉండి ఆ సమస్య నివారణోపాయం మీకు తెలిసి విధానం, సమస్య నివారింపబడదు. ఇందాక నేను క్యాన్సర్ గురించి చెప్పినట్టు వాడికి ఏంటంటే ఆ నివారణోపాయానికి ఎలా ఆలోచించాలో తెలుసు వాడికి. అంటే ప్రఖర ప్రజ్ఞ ఉన్నట్ట, సజల శ్రద్ధ ఉన్నట్ట, సజల శ్రద్ధ ఎప్పుడుంటుంది తెలిస్తే. శ్రద్ధ నీకు దేని మీద ఉంటుంది కదా, వీడికి మందు తెలియదుగా,
అంటే ఏముంది వాడికి? ప్రఖర ప్రజ్ఞ ఉంది. ఇప్పుడు అది తెలియాలి వాడికి. తెలిస్తే శ్రద్ధ వచ్చేస్తుందంటే మందు వచ్చేస్తుంది. అంచేత ఒకటి పూర్తిగా తెలుసు వాడికి, ఆలోచన విధానం ప్రఖర ప్రజ్ఞ ఉన్నది, ఇది లేదు. అంచేత వాడు ఎయిట్ షేప్లో తిరుగుతూ ఉంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. క్లియర్? కానీ ప్రకృతిలో తెలియని సమస్యలకైతే మీరు ఎనిమిది అంకెలు తిరగాలి. ప్రకృతిలో ఈనాడు మానవ జాతికి తెలియని సమస్య ఏమిటి అంటే, ఈ వెలుగులో కలిసి జీవించటం రాదు. అంటే మహాభారతం రాదు. మహాభారతం అంటే అర్థమైందా మీకు? ఈ మూడు సంవత్సరాలలో అది రాబోతోంది. మహాభారతం రాదు. అంటే మహాభారతం రాదు అంటే ఏంటి? యుద్ధం కాదు. భా అంటే వెలుగు, రతము అంటే ఇష్టము. వెలుగు మీద మనకి ఇష్టం లేదు, కోరికల మీద ఇష్టం ఉంది, భౌతికత మీద ఇష్టం ఉంది. అంచేత మహాభారత యుద్ధానికి రెండు ఎనిమిదులు. ఎవరు రెండు ఎనిమిదులు? భీష్ముడు, అష్టమగర్భం. భీష్ముడు కంటే పై ఏడుగురు కూడా పోయే స్వయముగా తల్లే చంపేసింది. కంసుడి ఏడుగుల్ని చంపాడని కంసుడిని రాక్షసుడు అంటున్నారు తప్ప మరి గంగనేమన్నది? అంచేత ఈ గంగా పార్వతి యుద్ధం చేస్తున్నప్పుడు ఈ క్వశ్చన్ కూడా కలుపుకోండి. చిట్టుకోటల్లో కదా మరి గంగ కూడా ఏడుగుల్ని తప్పేసింది కదా. మరి కంసుడు, మరి గంగకి కంసుడికి ఏంటి తేడా? ఏదో సమస్య. ఇప్పుడు ఆ సమస్య వైపు వెళ్ళాలి నేను. ఇంకంటే నేను దీని గురించి చెప్తున్నాను ఎందుకంటే ఈ ఆలోచన విధానం కరెక్ట్గా లేకపోతే వచ్చే ప్రమాదాలు చెప్తున్నాను. అంచేత ఆలోచన విధానం కరెక్ట్గా ఉంచుకుని సమస్యకి పరిష్కారం కావాలి అంటే ప్రదక్షిణ ఎలా చేసుకోవాలి? మహాభారతము తప్ప సృష్టిలో ప్రతి సమస్యకి జవాబు ఆల్రెడీ ఉన్నది. అప్పుడు మరి ప్రదక్షిణలు ఎలా చేయాలి? వృత్తాకారంగా చేయాలి. ఎందుకు వృత్తాకారంగా చేయాలి అనేటటువంటి దానికి లాజిక్ ఏంటి అంటే, సౌరమండలంలో ప్రతిదీ కూడా వృత్తాకారంలోనే తిరుగుతుంది. పరమాణు కేంద్రం చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. పైకి చూస్తే సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. చేత పైన ఒకదాని చుట్టూ పరిక్రమణ జరుగుతోంది, కిందన కూడా ఒకదాని చుట్టూ ఒకటి పరిక్రమ జరుగుతుంది. స్థిరంగా ఉంది. ఇది ఎలాంటి పరిస్థితి? విద్య నేర్చుకున్న తర్వాత ఉన్నటువంటి పరిస్థితి. డాక్టర్ ముందు ఏం చేశాడు? విద్య నేర్చుకోవాలి అని ప్రయత్నిస్తున్నాడు. ప్రఖర ప్రజ్ఞ డెవలప్ చేసుకున్నాడు. భావం అర్థమవుతున్నప్పుడు మీకు అర్థమయ్యాక ఏమైందది? ఆ జ్ఞానాన్ని తను ఎలా ఉపయోగించుకోగలడో చూసుకున్నాడు. దాన్ని అంతరికి అన్ని మందు ఇవ్వడు. క్రియాశక్తి ఏ రోగానికి ఏ మందు ఇవ్వాలో తెలుసుకుంటాడు. తెలుసుకున్నాక ఓ పేషెంట్ వచ్చాడు, గబుక్కున్న అతనికి మందు దొరకలేదు. అప్పుడేం చేస్తాడు? ఏం చేస్తాడు? తన ప్రఖర ప్రజ్ఞను, అంటే తన బ్రెయిన్లో ఉంది కదా మెడికల్ నాలెడ్జ్, దాన్ని ఒకసారి మర్జిస్తాడు. పైకి కనిపించదు ఇదంతా కూడా, లోపల జరుగుతుంది. ఆలోచిస్తాడనమాట మనం ఏం చేయాలి ఎలా చేయాలి అని. కానీ ఏం చేయాలి ఎలా చేయాలో అని తట్టగానే ఆటోమేటిక్గా అది తను ఆచరణలో పెట్టగలడు. ఎందుకంటే దానికి ట్రైన్ అయి ఉన్నాడు. అలాంటప్పుడు ఎనిమిది అక్కర్లేదు. ఎనిమిది ఎప్పుడు కావాలి? నీకు ఆచరణ మార్గం తెలియకపోతే. తేడా అర్థమైందా? క్లారిటీ వస్తుందా? ఇది తర్వాత డిస్కస్ చేసుకోండి. ఎందుకంటే ఇదంతా మీకు తెలియాల్సిన పనులే. మీరు ఆ పరిక్రమలు త్రిభుజమైనా గుండ్రంగా తిరిగినా అర్థం ఒకటే, అంతే కదా? త్రిభుజాకారంగా ఇలా కోణీయంగా తిరిగినా లేకపోతే ఇలా గుండ్రంగా తిరిగినా రెండు బిందువులు కవర్ అవుతాయి. ఎలా కవర్ అవుతాయి? కెప్లర్ అనేటువంటి సైంటిస్ట్ ఈ సూర్యుడి చుట్టూ ఎలా గ్రహాలు తిరుగుతున్నాయో చెప్తూ ఎలిప్స్ అనేటటువంటి ఒక పదం వాడాడు. మామూలుగా ఏంటి అంటే ఒక కేంద్రము చుట్టూ వృత్తాకార మార్గంలో తిరిగితే ఒకే కేంద్రం ఉంటుంది, ఒకే ప్రదక్షిణ మార్గం ఉంటుంది. ఎలిప్స్ అనేటటువంటి దాంట్లో రెండు కేంద్రాలు ఉంటాయి, దాని చుట్టూ ప్రదక్షిణ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ రెండు కేంద్రాలు ఉన్నాయి కదా, ఇది మనం చేసేటటువంటి ప్రదక్షిణ వృత్తాకారం అవుతుందా, ఎలిప్స్ అంటే అండాకారం అన్నమాట. మనం ఇలా ప్రదక్షిణ చేసామనుకోండి, దీని చుట్టూ అండాకారంగా తిరుగుతున్నాము, వృత్తాకారంగా తిరుగుతున్నాము. అండాకారంలో రెండు కేంద్రాలు ఉంటాయి. ఏంటా రెండు కేంద్రాలు? ప్రఖర ప్రజ్ఞ, సదృశ్యత. సైన్స్ అర్థమైందా? ఇది చేసుకోవచ్చా చేసుకోకూడదా? మీ ఇష్టం. జపం ఎందుకు చెప్పాను కదా, నాకు క్యాన్సర్ కావాలి, నాకు క్యాన్సర్కి మందు కావాలి అని అనుకున్నట్టే నాకు మహాలక్ష్మి కావాలి, నాకు మహాలక్ష్మి కావాలి అంటున్నారు. లేకపోతే నాకు సద్బుద్ధి కావాలి, నాకు సద్బుద్ధి కావాలి అంటున్నారు. గాయత్రి మంత్రం అంతే కదా. సైంటిస్ట్ ల్యాబొరేటరీలోకి వెళ్ళి నాకు క్యాన్సర్కి మందు కావాలి, నాకు క్యాన్సర్కి మందు కావాలి అంటున్నాడు కదా. అలాగే మనం జపం చేస్తున్నప్పుడు ఏమంటున్నాం? నాకు సద్బుద్ధి కావాలి, నాకు సద్బుద్ధి కావాలి అంటున్నాం గాయత్రి చేస్తే. మహాలక్ష్మి చేస్తే వనరులు కావాలి అని. నాణ్యాన్ని కాదు, నాణ్యాన్ని ఎందుకు ఉపయోగపడవది గుర్తుంచుకోండి, వనరులే ఉపయోగపడేది. మీరేమో పిచ్చివాళ్ళలాగా నాణ్యాలు అడుగుతారు. నాణ్యాలతో నాణ్యాన్ని ఏం చేసుకుంటాం? కావాల్సింది వనరులు. అర్థమైందా? ఇప్పుడు ఈ కోరిక అనుకుంటూ నేను డాక్టర్ అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి అనుకుంటూ దానికి తగిన ఆచరణ వాడు చేయలేదనుకోండి, డాక్టర్ ఎన్ని సంవత్సరాల్లో అవుతాడు? అవుతాడా అసలు? అలాగే నాకు మహాలక్ష్మి కావాలి, నాకు మహాలక్ష్మి కావాలి, నాకు సద్బుద్ధి కావాలని చెప్తూ నీ ఆచరణ దానికి అనుగుణ్యంగా లేదనుకోండి, రాదు. దానికి కొన్ని నియమాలు మీకు తెలియాలి. మొట్టమొదటి నియమం ఏంటి అంటే ఆధ్యాత్మిక జగత్తులో చాలా ఆధ్యాత్మిక జగత్తులో జరిగేటటువంటి తప్పులు చెప్తున్నాను. చాలా చోట్ల వక్రభాష్యాలు వచ్చేది. గురువుని మార్చకూడదు. గురువుని మార్చొచ్చా మార్చకూడదా అంటే చాలామంది మార్చొచ్చు అని జవాబిస్తారు. కానీ ఎప్పుడు మార్చొచ్చు? గురువు చెప్తే మార్చుకోమని. ఎలిమెంటరీ స్కూల్ టీచరు నీకు పరీక్ష పెట్టి నువ్వు పై క్లాస్కి వెళ్ళొచ్చు అని చెప్తే వెళ్తావా, లేకపోతే నీ అంతటా వెళ్ళిపోతావా? మీరు ఒక్కళ్ళు చెప్పండి, మీ అంతటా మీరు పై క్లాస్కి వెళ్ళారా, లేకపోతే మీ గురువు చెప్తే వెళ్ళారా? మరి ఇక్కడ ఎందుకు ఆ మూర్ఖత్వం చేస్తారో నాకు చాలామంది తెలీదు. సిద్ధిసాయి దగ్గరికి వెళ్ళినా కూడా చాలామందికి ఆయన నేను నీ గురువుని కాదు, నువ్వు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు. కానీ ఆయన చెప్పాక వెళ్ళాలి. ఎవరు చెప్పాక? సిద్ధిస్ అయ్యా. ఎవరు చెప్పాక వెళ్ళాలి ఇంకోళ్ళ దగ్గరికి? మీ ప్రస్తుత గురువు చెప్పేంత వరకు మీరు ఇంకో చోటికి వెళ్తే హయ్యర్ గురువు అసలు మిమ్మల్ని స్వీకరించాడు. ఇంకంటే ఇక్కడే ఆదిలోనే హంస పాదుపడింది. అయితే గురుగీత చదువుతున్నప్పుడు చాలా మందికి వచ్చేటటువంటి ఒక భ్రమ ఏంటి అంటే ఎలా చదివితే తేనెటీగ ఒక పువ్వు నుంచి ఇంకొక పువ్వు నుంచి అదేంటంటాడు సార్, భావం అర్థమైంది కదా. ఇంకో గురువు దగ్గరికి వెళ్ళవచ్చు నువ్వు, కానీ ఎప్పుడు? ఆ గురువు చెప్పాక. గురువు చెప్పకుండా వెళ్తే రిజల్ట్స్ రావు. గురు పరంపర మళ్ళీ పునరుద్ధరింపబడాలి. నాకు తెలిసి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఒక కుర్రవాడు హనుమంతుడు భక్తుడు, హనుమాన్ చాలీస చదువుతున్నాడు. ఏదో ఒక లక్ష్యం పెట్టి చదువుతున్నాడు. రోజుకి 108 సార్లు చదువుతున్నాడు. 108 రోజులు చేస్తానన్నాడు. వాళ్ళ నాన్న నాతో చెప్పాడు, ఇది ఈ లక్ష్యం పెట్టుకుని చేస్తున్నాడు.
చాలా మంచిది ఆయన చేస్తున్నాం. అప్పటికి 90 రోజులు అయిపోయింది, అంటే ఇంకా 18 రోజులు అయిపోయింది, చాలా మంచిది అన్నాడు అన్నాను నేను. 90 రోజులు పారాయణ అయిపోయింది అతన్ని. మాస్టర్ ఆశీర్వదించండి అన్నాడు. ఆశీర్వదించని అయిపోయింది, ఇంకో 5 రోజులు అయిపోయింది, 95 రోజులు అయిపోయింది. ఏమయ్యా రిజల్ట్ వచ్చిందా? రాలేదు అన్నాడు. ఓ పంచే గాయత్రి మంత్రం కూడా కలుపుకో దానికన్నా, నాకు వచ్చింది అది అంతేత. సరే గాయత్రి మంత్రం కలుపుకున్నాడు, నెక్స్ట్ డే రిజల్ట్ వచ్చేసింది. అంటే 108 రోజులు చేస్తాను అనుకున్నాడు, 95 రోజులు చేశాడు. నేను గాయత్రి మంత్రం కలుపుకోవాలన్నాను, 95 రోజులకి రిజల్ట్ వచ్చేసింది. చేత ఏం చేయాలి? అతను హనుమాన్ చాలీసా ఉద్దేశించి గాయత్రి మంత్రం చేసుకోవాలి. అవునా? ఒకడు ఒక ఇటుక పెట్టుకుని 2 ముక్కలు చేయాలని దెబ్బ వేస్తున్నాడు, దెబ్బ మీద దెబ్బ వేస్తున్నాడు. మాస్టరు పగల్తం లేదు అంటే నేనేం సలహా ఇస్తాను? మళ్ళీ దెబ్బ మీద దెబ్బ వేయ అంతే కదా, ఇంకో దారి ఏమైనా ఉందా? నేను చెప్పిన తర్వాత అది 2 ముక్కలైంది అంటే నేను చెప్పటం వల్ల అది 2 ముక్కలైందా? లేకపోతే అంతవరకు వేసినటువంటి దెబ్బలు వేసి నిరాశ చెందినటువంటి వ్యక్తికి కాస్త నేనేం చేశాను? నువ్వు చేస్తున్నది కొనసాగించు అని చెప్పాను అంతే కదా. అంటే అది 2 ముక్కలు అవటం నా వాక్శక్తి ప్రభావమా, నువ్వు ఆల్రెడీ చేస్తున్నటువంటి సాధన ప్రభావమా? అంతే కదా. చేత ఆల్రెడీ చేస్తున్నటువంటి సాధనను వదిలేసి వాక్శక్తి మీద ఆధారపడటం చాలా మూర్ఖత్వం. ఏ గురువు యొక్క వాక్శక్తి మీ సమస్యలను నివారించలేదు అన్నది గుర్తుంచుకోండి, ఇంపాసిబుల్. అది గురువు యొక్క వాక్శక్తి వల్లే సమస్యలు నివారణ అయిపోయి ఉంటే ఆ గురువులు మిమ్మల్ని సాధన చెయ్యమనరు. ఎందుకంటే వాళ్ళకి మీ మీద ఎంత ప్రేమ ఉందో మీకు తెలియదు. మీ సమస్యలను కనుక వాళ్ళ వాక్శక్తితో నివారించగలిగితే వాళ్ళు ఎప్పుడో నివారించేసి ఉన్నారు, మీకు చెప్పరు కూడా వాళ్ళు. తల్లిదండ్రులు హోంవర్క్ చేసేసినట్టే మీ పరీక్షలు కూడా రాయొచ్చుకొని చెప్తే ఎగ్జామినర్ అసలు మిమ్మల్ని చదవమనే అడగడు. ఏ తల్లిదండ్రి కూడా వాళ్ళల్లో వాళ్ళు ఏదో అవస్థపడి రాసేసి వచ్చేవాళ్ళు. భావం అర్థమవుతుంది కదా. ఇది అంతా కూడా నేను ఎందుకు చేస్తున్నాను కూడా మీకు చెప్పాను. నేను మహాభారత నిర్మాణం కోసము అనేక మంది వ్యక్తులు అనేక రకాలైనటువంటి సాధనలు చేస్తున్నారు ఈనాడు ప్రపంచంలో. మహాభారత యుద్ధంలో పాండవులు ఒక్కళ్ళే దెబ్బలాడలేదు. ఎవరు దెబ్బలాడారు? వేరు వేరు వ్యక్తులు దెబ్బలాడారు, వారి వారి గ్రూప్స్తో వచ్చి దెబ్బలాడారు. వాళ్ళ వాళ్ళ గ్రూప్ యొక్క జెండా వాళ్ళ రథాల మీద ఉండేది మీకు తెలుసు కదా. అంచేత ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే సమూహాల యొక్క మిక్స్చర్ కాదు. ఒక సమూహము ఇంకో సమూహానికి ఎలా ఉపయోగపడుతుంది అన్నది చాలా అవసరం. ముఖ్యంగా 5 రకాలైనటువంటి సమూహాలు ఉంటాయని చెప్పాను నేను. పొలిటికల్ సమూహాలు ఉంటాయి, రాజనీతిజ్ఞుల సమూహాల యొక్క జీవిత విధానం కానీ, వాళ్ళు ఉపయోగించుకోవాల్సినటువంటి మంత్రాలు కానీ, వాళ్ళు చేయవలసినటువంటి ప్రదక్షిణ కానీ వేరే రకంగా ఉంటాయి. ఉపయోగించటం అగ్ని నీరునే ఉపయోగించుకుంటారు. వంకాయ తరగటానికైనా అదే చాకు, బ్రెయిన్ ఆపరేషన్ అయినా అదే చాకు. ఇంకా నాకు వంకాయలు తిరగటం వచ్చు సార్, నేను ఎంత బాగా తిరుగుతాను మీ బ్రెయిన్ కూడా తిరుగుతాను అంటే వంకాయ కూర అవుతుంది, అది గుజ్జు గుజ్జు అవుతుంది. సమస్యలు మనలో చాలా మంది చేసే తప్పు ఏంటి అంటే అసలు ఆ సమూహం ఏ లక్ష్యం కోసం ఏర్పడిందో మర్చిపోతున్నాం. రాజనీతిజ్ఞుల సమూహాన్ని ఇప్పుడిప్పుడే నేను అడుగుతున్నాను మనుషుల్ని, కానీ ఆ రాజనీతిజ్ఞుల సమూహం దేని మీద ఆధారపడి ఉంటుంది? మహాలక్ష్మి సాధన మీద ఆధారపడి ఉంటే, వనరుల మీద ఆధారపడి ఉంటుంది. ఏ రాజ్యమైనా సుభిక్షంగా ఉండాలి అంటే వనరులు కావాలి. అంతేత మహాలక్ష్మి సాధకులందరూ కూడా గ్యారంటీగా ఎటు వెళ్ళవచ్చు? పొలిటికల్ సైడ్ మీద వెళ్ళవచ్చు.
అంచేత ఈ సమూహాలు ఆ సమూహాలుగానే ఉంటూ ఎదగండి. ఆ ఎదగటానికి కావాల్సింది ఏంటి అంటే నేను చెప్పే దానితో ప్రేరణ పొంది ఆ గ్రూప్ ఎదిగేటట్టు చూడాలి తప్ప గ్రూపులు ముక్క ముక్కలు కాకూడదు. గ్రూపులు ముక్క ముక్కలు అవుతే ఏం జరగదు. మహాభారత నిర్మాణం జరగాలి అంటే ఆంధ్రాన్ని ముక్కలు తీసుకుంటున్నాం మనం. అది రైతా తప్ప ప్రస్తుతం మనం ఉన్న స్థితిలో అది కరే. చేతగాని దద్దమ్మలు ఉన్న చోట మహాభారతం ఏంటి అసలు? మహాకుటుంబమైన ఏదేమో అనిపిస్తుంది ఇప్పుడు నాకు. అంచేత జరుగుతున్న దాన్ని బట్టి తప్పు ఎక్కడ జరుగుతుందో చూడండి. అది తప్పు అనకండి. అది తప్పు అని మీకు తెలిసాక తప్పు నివారించడానికి ప్రయత్నం చేయండి. భావం అర్థమవుతుంది కదా. అంచేత తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం రైతా తప్ప అని చాలా మంది అడుగుతారు. ఈనాటి పరిస్థితుల్లో అది కరెక్ట్. కానీ ఆ పరిస్థితులు మనకి ఇష్టమా? ఇష్టం కాదు. ఇష్టం కాదంటే కష్టపడు. కాదండి నేను కష్టపడలేను. నీకు పొలిటికల్ ఫ్యూచర్ లేదు. పాలిటిక్స్లో ప్రజాభిప్రాయం అనే మాట ఉంటుందంటే పొలిటీషియన్ నిజమైన పొలిటీషియన్ ఎవడు అంటే ప్రజాభిప్రాయాన్ని మార్చగలిగినటువంటి వాడు. ప్రజాభిప్రాయానికి అనుగుణ్యంగా ఎప్పుడైతే రాజనీతిజ్ఞులు జీవించటం మొదలెట్టారో వాడి విలువ పోయేవాడు. ఇచ్చట ఇప్పుడు పొలిటీషియన్స్ అనేటువంటి మాట వికృతి చెందింది. వికృతి చెందింది అంటే అర్థం ఎప్పుడో దానికి సుకృతి ఉంది. ఇందాక అరవిందో చెప్పిన వివేకానంద చెప్పినట్టే భావం అర్థమవుతుంది కదా. అంచేత నేను మిమ్మల్ని ఆహ్వానిస్తోంది ఎందుకు అంటే ఈ ఐదుగురిని మార్చేటటువంటి శక్తిధారులు ప్రపంచంలో ఉన్నాయి. కానీ ఈ ఆహ్వానంలో నన్ను కేంద్రంగా చేసుకునే తప్పు చేయకండి. ఎట్టి పరిస్థితుల్లో నేను కేంద్రాన్ని కాదు. నన్ను నమ్ముకుంటే మాత్రం అవుట్. కిడ్నీ హార్ట్ మీద ప్రేమ వచ్చేసి నీ వల్లే కదా నేను బతుకుతున్నానని కిడ్నీ హార్ట్లోకి దిగిపోయింది అనుకోండి. బ్రెయిన్ నువ్వు లేకపోతే హార్ట్, నా బ్రెయిన్ ఏముంది, నిద్ర వెళ్తాను లేదు, బ్రెయిన్ హార్ట్లోకి వచ్చేసింది అనుకోండి. అలాగే అన్ని ఇంద్రియాలకి కూడా హార్ట్ కావాలి. చేత అన్ని ఇంద్రియాలు ఏం చేయాలి అంటే మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళిపోతావు, తల్లి గర్భంలోంచి ఒక బిందువులోకి వెళ్ళిపోతావు. ఇంకా నీకు దమ్ముంటే ఇటు తల్లికి అటు తండ్రికి వేరు వేరు ఏదైతే కలిశాయో ప్రకృతిలో అది మళ్ళీ వేరైపోతే రివర్స్ గేర్ జరుగుతుంది. క్లారిటీ క్లియర్గా ఉందా? దీని వికృతిని ఆపటానికి ఏకైక మార్గం ఏంటి అంటే ఏ సంస్థ, ఏ గురువు, ఏ వ్యక్తి ఏ సాధనలు చేయిస్తున్నాడో ఆ సాధనలు మిగతా వాళ్ళ సాధనతో కోరిలేట్ చేసుకోవాలి. ఏ విధంగా? కిడ్నీ హార్ట్తో కోరిలేట్ చేసుకుంది, బ్రెయిన్ హార్ట్తో కోరిలేట్ చేసుకుంది, చేతుల వేళ్ళు హార్ట్తో కోరిలేట్ చేసుకుంది. అంచేత నేను చేసేటటువంటి పని కోరిలేషన్. నిద్రపోతున్నటువంటి ఈ సంస్థలన్నీ కూడా, అవగాహన రాహిత్యం ఉన్నటువంటి ఈ సంస్థలన్నింటినీ కూడా మళ్ళీ రీయాక్టివేట్ చేయడానికి కావాల్సినటువంటి హార్ట్గా పనిచేస్తున్నా. కానీ ఇది హార్ట్ కాదు, అసలైన హార్ట్ ఎక్కడో పంపవుతుంది విశ్వం యొక్క అంతరాళాలలో. ఆ హార్ట్ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడక్కడ మీకు హార్ట్ బీట్ వినిపిస్తుంది. అంటే ఇక్కడ హార్ట్ బీట్ వినిపిస్తుంది అంటే ఇక్కడ హార్ట్ ఉందా? ఇక్కడ బీట్ ఎందుకు వినిపిస్తుంది? అంటే మాస్టర్ని చూసి మాస్టారే హార్ట్ అనుకుంటే మొత్తం ఇక్కడికి వచ్చేస్తాను. ఈ విషాక్తమైనటువంటి భావనే క్యాన్సర్. ఎక్కడ ఏ కణము డెవలప్ కాకూడదో అది డెవలప్ అవడం క్యాన్సర్. ఇచ్చట హార్ట్ కేంద్రమే, కానీ ఇక్కడ చేపెట్టినా మీకు హార్ట్ బీట్ వినిపిస్తుంది, ఇక్కడ చేపెట్టినా మీకు హార్ట్ బీట్ వినిపిస్తుంది. ఇక్కడ తెలుసు కదా, కానీ హార్ట్ ఎక్కడుంది? కంటికి కనిపించదు, ఇక్కడుంది. అంచేత సజీవమైనటువంటి ఏ గురువు కూడా హార్ట్ బీట్ కాదు. కానీ హార్ట్ బీట్ వినిపిస్తున్నటువంటి దగ్గర హార్ట్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. సిద్ధి స్థాయికి భౌతిక శరీరధారి అయినటువంటి గురువుకి తేడా. క్లియర్. ఇంచేత నేను ఇచ్చిన సూచనలు ఎందుకు చెప్తున్నాను అంటే, మీ యొక్క ఆలోచన ధోరణి కాస్త మారాలి. మీరు మొట్టమొదటి మీరు ఏం చేసుకోవాలంటే మీరు నిర్ణయించుకోండి, మీరు ఏ గ్రూప్ వాళ్ళు. 5 గ్రూపులు ఉన్నాయి మా ప్రకృతిలో: పొలిటీషియన్, బిజినెస్ పీపుల్, సైంటిస్ట్, యాక్టర్. మీరు ఏ గ్రూపుకి చెందినవాడో ముందు నిర్ణయించుకో. నిర్ణయించుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి కొన్ని విషయాలు పట్టుకుని చాలా అద్భుతమైనటువంటి ఈ రూపకల్పన చేశాడు. చేశాడు కదా అని ఆయన ఇప్పుడు నా గురువు అనుకున్నాను అనుకో. నేను అనుకోవచ్చా అనుకోకూడదా? ఈ విషయంలో గురువే. కానీ అవసరం లేదు. నాకున్నటువంటి నాకుంది, ఆయనకున్నటువంటిది ఆయనకుంది. ఆయన ఏ సాధనకి ఆయన నేను ఎన్నుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు. ఏ సాధనకి? మహాలక్ష్మి సాధన. అంచేత మహాలక్ష్మి సాధనకి నేనే ఆయన ఎన్నుకున్నాను అంటే, మహాలక్ష్మి సాధన నాకున్నటువంటి లింక్స్లో బాగా తెలిసిన వ్యక్తి ఆయన అని నా నమ్మకం. నాకంటే మీకు ఎక్కువ తెలుస్తే అది వేరే విషయం. ఏ విషయంలో? అన్నిట్లోనూ గొప్పవాడు కాదమ్మో అదంటే గుర్తుంచుకోండి. ఎందులో గొప్ప? అంచేత మహాలక్ష్మి సాధన యాంగిల్లో నేను ఆయన గురించాను. నేను మొన్న కూడా, మీరందరూ అప్పటికి రాలేదు, నేను 2 రోజుల ప్రోగ్రామ్ ఒకటి ఇచ్చాను మహాలక్ష్మి సాధనకి. ప్రతి మాస శివరాత్రికి, అమావాస్యకి మీరు చేసుకోండి. దానికి కావలసినటువంటి రూపకల్పన ఆయన చేయమన్నాను. మార్గదర్శక సూత్రాలు ఇచ్చేసాను. ఇప్పుడు ఈ సూత్రాలు ఇచ్చినట్టే దాన్ని ఆయన క్రోడీకరించుకుని ఈ పరిస్థితి తీసుకొచ్చాడు. ఈ మహాలక్ష్మి సాధన చేసుకుని ఇంకొక వేరే గ్రూప్కి నేను మహాభారత నిర్మాణానికి ఒక బేసిక్గా తయారు చేస్తున్నాను. ఇది మహాలక్ష్మి సాధన అంటే బిజినెస్ పీపుల్, వనరులు సంపాదించేటటువంటి సాధన. ఈ వనరులు సంపాదించినటువంటి వ్యక్తులు ప్రపంచాన్ని మహాభారతంగా చెయ్యాలి అంటే వేరే సాధన ఇచ్చాను నేను వాళ్ళకి. ఆ సాధన ఎవరికి ఉపయోగపడుతుంది? పొలిటీషియన్స్కి ఉపయోగపడుతుంది. ఒక గీత ఒక అధ్యాయము, భాగవత ఒక అధ్యాయం. ఇప్పుడు నాకు ఒక సమస్య వచ్చిపడింది. ఇంకా మీకు ఆ సమస్య మీరు నివారణ చేయాలి. ఒక అధ్యాయం గీత, ఒక అధ్యాయం భాగవతం చదువుతున్న వాళ్ళు మహాలక్ష్మి సాధన చేసుకోవచ్చా, చేసుకోకూడదా, చేసుకోవాలా, చేసుకోవచ్చువా, చేసుకూడదా, చేసుకోవాలియా? ఇంకేత పొలిటీషియన్స్కి వనరులు కావాలి. వనరులు ఉన్నవాడు దాన్ని దేనికి ఉపయోగిస్తాడో వేరే విషయం. కానీ ట్యాక్స్ రూపంలోనూ ఏదో ఒక రూపంలో మనమిచ్చేటటువంటి వనరులన్నింటినీ కూడా ఎవడు ఉపయోగిస్తాడు? పొలిటీషియన్ ఉపయోగిస్తాడు. అంటే పొలిటీషియన్కి కూడా వనరులు కావాలి. అందుకే నేను చెప్పిన ఇవి రెండు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ అవుతాయి. కానీ పొలిటీషియన్గా మారదర్చుకున్నటువంటి వాళ్ళకి ఒక అధ్యాయము భగవద్గీత, ఒక అధ్యాయము భాగవతం అవసరమే. కానీ ఇప్పుడు నేను అందరినీ చదవమంటున్నాను. ఈ మాట మీరు విన్నారు కదా. ఎందుకు అందరినీ చదవమంటున్నాను? పొలిటీషియన్స్ని తయారు చేసుకోవాలి మన ముందు. అసలు ఇప్పుడు పొలిటీషియన్స్ ఎవడు లేడు. ఓ 100 మంది వెనకాతలుంటే వాడు లీడర్. ప్రశ్న 100 మంది వెనకాతలు ఉండటం కాదు, వీడి ఆలోచనలో ఎంత సత్తా ఉండాలి అంటే అతి భయంకర పరిస్థితుల్లో కూడా వాళ్ళ ఆలోచన మారిపోయి వాడి వెంట రావాలి, వాడు లీడర్. ప్రజాభిప్రాయాన్ని మార్చేవాడు లీడర్, కానీ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వెళ్లేవాడు లీడర్ కాదు, పెద్ద ఫాలోవర్ అనమాట. వాడు 100 మందిని ఫాలో అవుతున్నాడు. ఒక గురువు గారు ఒక సంఘటన చెప్పేవారు. ఆయన ప్యారిస్లో Louis XVI కాలంలో పుట్టినప్పుడు, మనం అందరం కూడా ఆ కాలంలో పుట్టాము అని చెప్పారు ఆయన. మనం అందరము అంటే అక్షరాల మనం అందరము. ఈ మాటలు వింటున్నటువంటి మీరు, రేపు ఈ మాటను మాస్టర్ ఇలా చెప్పారు అని సీడీలు వాటి ద్వారా అవునని అంటే, వారు కూడా ఏ కాలంలో పుట్టారు వాళ్ళు? ఫ్రెంచ్ రెవల్యూషన్ కాలంలో పుట్టారు. పరంపర అర్థం అవ్వాలి మీకు. పుట్టినప్పుడు ఆ రివల్యూషన్లో చాలా ప్రముఖ పాత్ర వహించినటువంటి ఒక వ్యక్తిని మనలో కొంతమంది ఇంటర్వ్యూ అనకూడదు చర్చించుకుంటున్నారు. ఏదో వాళ్ళు ఏమంటారు దాన్ని ప్రొసెషన్ తీసుకెళ్ళాలి. ఆ ప్రొసెషన్ తీసుకెళ్ళటానికి వాటిలో ఉన్నటువంటి లీడరు మిగతా ముగ్గురు నలుగురు కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు ఒక డాబా దగ్గర. డాబా అంటే అర్థమైందా మీకు? డాబా కాదు, డాబా అంటారేమో, పంజాబీ డాబా దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు మెయిన్ రోడ్లో. ప్రొసెషన్ ఎలా తీయాలి అని ఇంక వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒక ప్రొసెషన్ వెళ్ళిపోతుంది. ఈ ముగ్గురు కార్యకర్తలు చెప్పారు మనం లీడ్ చేయాల్సిన ప్రొసెషన్ ముందుకు వెళ్ళిపోతుంది. అప్పుడు వీళ్ళేం చేశారట, లీడర్ అవ్వాలి కదా, పరిగెత్తుకు ముందుకు వెళ్ళిపోయారు. ఆ ముందుకు వెళ్ళిపోయిన లీడర్కి ఇప్పుడు ఉన్నారయ్యా. నిజమైన సంఘటన. పాయింట్ అర్థమైందా? నేను ఇందాక చెప్పిందే, నువ్వు లీడ్ చేయవలసిన ప్రొసెషన్ నువ్వు లీడ్ చేయకపోయినా వెళ్తుంది అక్కడికి. కానీ నువ్వు ముందు నుంచున్నావు కనుక ఆ అమ్మాయికి ఏమనుకుంటారు? ప్రస్తుత పరిస్థితి అది, పొలిటీషియన్స్ యొక్క పరిస్థితి. మరి పొలిటీషియన్స్ కి సత్తా ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని మార్చగలిగేటటువంటి లీడర్స్ ఎక్కడ వస్తారు అంటే భాగవతము, భగవద్గీత చదివేటటువంటి కేంద్రాలు మీరు ఎక్కువ చేయండి. అది మళ్ళీ మనలో ఉన్నటువంటి ఆ రియల్ రాజనీతి కింద లేపుతుంది. అందరినీ లేపదు, ఏమంటారు దాన్ని, ఆ సంస్కారాలు, ఆ బీజాలు ఉన్నటువంటి వాళ్ళని లేపుతుంది. కానీ ఈ బీజం ఎందుకు నేను అంత ప్రముఖ పాత్ర ఇస్తున్నాను అంటే, ఆ కరెక్ట్ గా ఉన్నటువంటి ఆ బీజాలు నిద్ర లేచి ఈ మానవ జాతికి లీడర్స్ గా వాళ్ళు ముందుకు రాగలిగితే మిగతా నలుగురు ఆటోమేటిక్ గా కరెక్ట్ అయిపోతారు. డబ్బు సక్రమంగా వినియోగించబడుతుంది, యాక్టింగ్ టాలెంట్ సక్రమంగా వినియోగించబడుతుంది, టీచర్స్ కరెక్ట్ అయిన పాఠాలు చెప్పగలిగేటటువంటి దమ్ము వస్తుంది. లేకపోతే ఆ చండామార్కుల కథ తెలుసు కదా, వాళ్ళకి తెలుసు నారాయణ భజన చాలా మంచిదని. కానీ ఆయన ముట్టున్నాడు పొలిటీషియన్, అది కాదు ఇది చెప్పు అని. ఏం చేస్తారు పాపం అండి, ఇంత ఏది కరెక్ట్ అవ్వాలో అర్థమవుతుంది కదా. ఇస్ ఇట్ క్లియర్? ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇప్పుడు అడగండి. ఆకలిస్తుంది అంతేత కన్ఫ్యూజన్ అడిగితే మళ్ళా గంట సేపు చెప్తాడేమో అనుకుంటే మీరు మనసులో పెట్టుకోండి, సాయంత్రం అడగండి. జై గురు. అన్నీ అయితే